హీనమైన కంఠస్వరంతో ఎవరైనా నన్ను రక్షించండోయ్ రక్షించండోయ్ అంటున్నాడు పాపం. అప్పుడు రాజుగారు కాళ్ళ మీద పడి, మహర్షి, మా అమ్మాయి తెలియక పొరపాటు చేసింది, నన్ను క్షమించి మాకు శాప విముక్తి ఇవ్వండి. మీరు మా అమ్మాయిని శపించకుండా మమ్మల్ని శపించినట్టున్నారు, మలమూత్రాలు స్తంభించి చావు యాత్ర పడుతున్నామంటే, ఆయన, నేను శపించలేదు, మీ అమ్మాయి చేసిన పాపం వల్ల మీ అమ్మాయి కాకుండా అమ్మాయిని కన్నందుకు కన్నా వెండి రక్షించవలసిన భటులకి కష్టం వచ్చింది. ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు వాళ్ళని కొట్టదట, వంశాన్ని కొడుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది నీ వంశానికి ఇబ్బంది కలిగించింది అనగానే, మరి ఈ కష్టం నుంచి ఎలా బయటపడతానన్నాడు ఆయన. నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే ఈ శాపం పోతుంది అనగానే, నీకు మతిపోయి 1000 ఏళ్ళు నీకు ముసలాడివి, అసలే చావడానికి సిద్ధంగా ఉండవు, ఆపై కళ్ళు లేవు. బంగారం లాంటి 16 ఏళ్ల కూతుర్ని నీకెలా ఇచ్చి పెళ్లి చేస్తానంటే అదంతా అనవసరం. నా కళ్ళు పోగొట్టింది నీ కూతురు, కాబట్టి నీ కూతురు నాకు భారీగా వస్తేనే ఈ శాపం నీకు పోతుంది అనగానే, మహాత్మా ఇంకేదన్నా చెప్పండి అన్నాడే. మా ఇంకో తరణోపాయం చెప్పండి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడం తప్ప అంటే, ఆయన చిరునవ్వు నవ్వి, నాయనా నా కళ్ళు పోయాయి, అసలే ముసలాన్ని, ఇదివరకంటే ఏదో తపస్సు చేసేవాడిని, ఇప్పుడు కళ్ళు పోవడం వల్ల బాధతో తపస్సు చేయలేను, రేపు పొద్దున్న నేను నదికెళ్ళి స్నానం చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, అప్పుడు నాకు ఎవరు సాయం చేస్తారు అంటే, మీకు సాయానికి 10,000 మందిని ఇస్తానండి, దాసదాసీ జనాన్ని అన్నాడు ఆయన. వాళ్ళు పనివాళ్ళు అవుతారు, కట్టుకున్న పెళ్ళాన్ని చేసినట్టుగా సేవ ఇంకెవరు ఈ లోకంలో చేయరు. కట్టు బానిసంటే భార్యే, కాబట్టి భార్య ఒకసారి తాళి కట్టగానే ఈ దరిద్రుడు ఎటువంటి వాడైనా వీడిని భరించి ఎన్నో రకాల సేవలు చేస్తుంది. కాబట్టి మహాత్మురాలైన భార్యకి సాటి వచ్చే దేవత మరొకటి లేదు అని దేవి భాగవతం చెప్పింది. అందుకని భార్యని గౌరవించండి, నేను చెప్పలేదు, భాగవతంలో చెప్పారు. ఈ రోజు నుంచి భార్యని గౌరవిస్తాం పూజిస్తాం అన్నవాడు చేయొత్తండి, అబ్బా మిగతా వాడు మొహమాట పడుతున్నారు అంటే ఇంకా లోపల తిడదామని ఉందన్నమాట వాళ్ళకి. అలా తిట్టకూడదు తప్పక, ఇదివరకు ఎలా ఏడిసినా సరే అని నేను చెప్పలా, దేవి భాగవతం చెప్పింది, మళ్ళీ నన్ను అడగండి. ఇకనైనా స్త్రీని భార్యని భార్యగా గౌరవించండి అని శాస్త్రం చెబుతున్నది. నా జీవితంలో ఆ యోగం లేదనుకున్న వాళ్ళు ఎలా చెయ్యక్కర్లేదు, ఇలా కిందకే పెట్టుంచండి, వాళ్ళకి ఆ యోగం లేని వాళ్ళు. సరే మొత్తం మీద ఏది ఏమైనా భార్య ఒక పవిత్ర వస్తువు, ఆవిడే ప్రేమగా చూడగలదు, కష్టంలో వార్ధక్యంలో రక్షిస్తుంది, నీ కూతుర్ని నాకు పెళ్లి చేయకపోతే మీరు నాశనం అయిపోతారన్నాడు ఆయన. పాపం ఈయన, నేను చచ్చినా నా కూతుర్ని ఇవ్వనన్నాడు. ఆ పక్కన భటులు మంత్రులు వాళ్ళు, మహారాజా మీరు ఎలా చేద్దాం అనుకుంటే అలాగే చెయ్యండి, మేం మాత్రం అయ్యి బాబో బలవంతం చెయ్యం అన్నారట. ఆ కంఠాన్ని బట్టి అర్థమైంది దానికి. అప్పుడు ఆ కూతురు వచ్చింది, నాన్న నా కోసం వీళ్ళందరినీ చంపేస్తావా, నువ్వంటే తండ్రివి, పాపం వీళ్ళేమో అపచారం చేశారు, కష్టమో నిష్ఠూరమో, నేను తప్పు చేశాను, నేను ఆయన పెళ్లి చేసుకుంటాను, నేను జాగ్రత్తగా ఆయన చూసుకుంటాను, ముసలాడైనా సరే నువ్వు సంకోచించొద్దనగానే, అమ్మా చూస్తూ చూస్తూ బంగారం లాంటిదాన్ని, అందులో ఆవిడ ఎలా ఉండేదో తెలుసా, బంగారానికి ఒక రంగు ఇచ్చినట్టు ఉండేది అండి ఆవిడ సుకన్య. ఎంత సౌందర్యవతి అంటే అటువంటి సౌందర్యవతి మరొకరు ఉండరన్నమాట. ఆ నువ్వేమో సౌందర్యవతి 16 ఏళ్ళు, వాడు చూస్తే ముసలాడు, ఆ చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓరే బ్రహ్మదేవ, ఏమిటయ్యా నీ సృష్టి, బంగారం లాంటి భార్యకి ఎందుకు పనికిరాని వాడిని అంటగడతావు, లేదా బంగారం లాంటి భర్తకి పనికి మాలని స్త్రీని ఇస్తావు, నీ సృష్టిలో న్యాయం లేదా అని బ్రహ్మను తిట్టుకుని ఇంకా కూతురు మాట కాదనలేక వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. పెళ్లి చేశాక ఆవిడ భర్త కోసం నార చీరలు కట్టుకుని, తండ్రి యొక్క నగలు ఒక్కటి కూడా ముట్టుకోకుండా, పో నువ్వు నగరానికి, నేను అడవిలో ఉండి భర్తకి సేవ చేస్తానని ఆయన కోసం ఒక గుడిసె వేసి ఆ గుడిసెలో ముసలాయనికి రోజు స్నానం చేయించి సేవ చేసేది. ఒకరోజున తెల్లవారుజామున ఆవిడ నదికి స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో ఇద్దరు అందగాళ్ళైన పురుషులు వచ్చారు. అమ్మాయి నువ్వు సుకన్యవి, శర్యాతి మహారాజు గారి భార్యవి, నీ భర్త ముసలాడు గుడ్డాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, వాణ్ణి కట్టుకుని సుఖపడతావు, మేము దేవతలకి వైద్యం చేసే అశ్విని దేవతలం, సూర్యుడి కొడుకులం, మాలో ఒకరిని చేపడితే స్వర్గానికి రావచ్చనగా ఆవిడ చిరునవ్వు నవ్వి, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఆయనే నా భర్త, మీరు ఇంకొక మాట మాట్లాడారంటే శపిస్తాను అంది. వృద్ధోవా యదివాదీనో సమే భర్త సమే గురుహు. వృద్ధుడైనా దీనుడైనా గుడ్డాడైనా వాడే నా భర్త, వాడే నాకు గురువు అనగానే వెంటనే వాళ్ళు చిరునవ్వు నవ్వి, నీ పాతివ్రత్యాన్ని పరీక్షించాం, మెచ్చాం, నీ భర్తకి ఒక ఉపకారం చేద్దామనుకుంటున్నాం, మేము దేవ వైద్యులం, నీ భర్త ముసలాడే ఆయన అందమైన పడుచువాడిగా మారుస్తాం, కానీ ఇక్కడే ఒక మెలికి ఉన్నది, దానికి నువ్వు అంగీకరిస్తావా అని అడిగారు. అంగీకరిస్తానంది ఆవిడ. అని మళ్ళీ నాడికి కరుచుకుని, ఎందుకైనా మంచిది, అదేమిటో చెప్పాక ఒప్పుకుంటానండి, తొందరపడి మాట అంటే మళ్ళీ ప్రమాదం కదా అంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము నీ భర్తని చెరో రెక్కా పుచ్చుకుని ఈ నదిలో బుడుంగును ముంచుతాం గోమతిలో. ఆ తర్వాత 2-3 గంటల తర్వాత ఇద్దరం ఆయనతో పాటు నీళ్లలోంచి పైకి వస్తాం. మేము పైకి వచ్చాక నీ భర్త మంచి నవయువకుడు అయిపోతాడు, అందగాడైపోతాడు, పద్మాకర్ గారిలాగా నిగనగలాడిపోతాడు. కాకపోతే ఇక్కడే ఉంది, మేము ముగ్గురం ఒకే రకంగా ఉంటాం, మా ముగ్గురిలో నీ భర్త ఎవరో కనిపెట్టి వాడు చేయి పట్టుకోవాలి. నువ్వు ఎవరు చేయి పట్టుకుంటే వాడే నీ భర్త, పొరపాటున నీ భర్త అనుకుని మా ఇద్దరిలో ఎవరు చేయైనా పట్టుకుంటే వాడే నీ భర్త, తర్వాత నీ ఇష్టం అనగానే. మీరు చెప్పింది బాగుంది కానీ ఇందులో చిన్న మెలికుంది, ఎందుకైనా మంచిది, మా ఆయన్ని అడుగొస్తానండి అని వెళ్ళి, ఏమండి అశ్విని దేవతలు ఇలా అంటున్నారు, మరి ఏం చేద్దామంటే, ఓసి పిచ్చిదానా, మన అదృష్టవశాత్తు వాళ్ళు వచ్చారు, మారు మాట్లాడకుండా ఒప్పుకో, నాకు నీ మీద నమ్మకం ఉందన్నాడు ఆయన. వెంటనే ఈవిడ ఒప్పుకుంది. అశ్విని దేవతలు ఈ ముసలాయన్ని పొచ్చుకుని ఆవిడ కళ్ళ ముందు గోమతిలో మునిగారు. గంట అయ్యింది, 2 గంటలయ్యింది, 3 గంటలయ్యింది, నీళ్లలోంచి వాడు బయటికి రారు. ఈవిడికి అనుమానం వచ్చింది, మా ముసలాయన్ని కొంపదీసి వీళ్ళు ఏమన్నా చంపేశారా అనుకున్నదట. కొంతసేపటికి గుడగుడగుడ శబ్దంతో నీళ్లలో నుంచి ముగ్గురు బయటకు వచ్చారు. ఆ ముగ్గురు ఒడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు నిజంగా సుకంజక మతిపోయింది. ఆ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఒకే రకంగా ఉన్నారట, ఏదో రాముడు భీముడులాగా లేరు, పైగా ముగ్గురు ఒకే రకంగా ఉన్నారట. ఎక్కడ ముక్కు కన్ను కాలు చెవి తేడా లేకుండా అచ్చం అచ్చుపోసినట్టున్నారు ముగ్గురు కూడా. దాంతో ఈవిడికి మతిపోయింది, ఇందులో నా భర్త ఎవరు, ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు, పోల్చుకోలేకపోతున్నాను, పొరపాటున నా భర్త ఏమో అనుకుని పక్కవాడు ఎవడ చెయ్యనా పుచ్చుకుంటే యావజ్జీవితం వాడికి భార్యనైపోతాను అనుకుని బాధపడుతూ ఉండగా అప్పుడు ఆవిడకి అమ్మవారు గుర్తుకొచ్చింది. కష్టం వచ్చినప్పుడు అమ్మని పట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆపది కింకరణీయం, ఆపద వచ్చింది అప్పుడేం చెయ్యాలి, స్మరణీయం చరణయుగళమంబాయ, వెంటనే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకోండి. కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకూడదు, అమ్మవారిని ఆవిడ 2 పాదాలని మనస్సును నిలబెట్టుకుని భక్తితో పూజించాలి. తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే. ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు అమ్మని స్మరించన్నావు, అమ్మ పాద పద్మాలని స్మరిస్తే అప్పుడేం జరుగుతుంది అంటే, బ్రహ్మ వంటి వారు కూడా సేవకులు అవుతారు. బ్రహ్మ మనకి సేవకుడు అవుతాడా, అవడు. కానీ అమ్మని తలుచుకుంటే బ్రహ్మ కూడా సేవకుడు అవుతాడు. బ్రహ్మ సేవకుడైతే లాభం ఏమిటో తెలుసా, మన నుదుట రాత రాసేది ఎవరు, బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మ మన సేవకుడైతే, బ్రహ్మదేవా నా నుదుట చెత్త రాత రాశావు, ఆ రాత తొలగించు అని ఆయన చేత కొత్త రాత రాయించుకోవచ్చు అనమాట. దాంతో మన జాతకం మన చేతిలో ఉంటుంది. అందుకని బ్రహ్మంతటి వాణ్ణి కూడా మన రాత మార్చేందుకు వీలుగా సేవకుణ్ణి చేసే శక్తి అమ్మ పాదములకున్నది. అందుకని కష్టం వచ్చిన వెంటనే ఎవడైనా అమ్మ పాదాలను పట్టుకోవాలి. వెంటనే ఈవిడ అమ్మని తలుచుకుంది, క్లీమ్ అని ఒక బీజం చదువుకుంది. అప్పుడు ఆవిడకి వెలిగిందిటండి, ఏమిటో తెలుసిన, దేవతలకి మానవులకి ఒక తేడా ఉన్నది. దేవతలకి కంటి మీద ఈ రెప్ప పడదు, అదే మనకైతేనో వద్దంటే పడుతుంది, ఉపన్యాసంలో అలాగే పడే ఉంటుంది, లేవదు. అంటే మీలాంటి వాళ్ళ గురించి కాదు, సహజంగా రెప్ప వేసేవాళ్ళండి, అందుకే చెబుతున్నాను. చాలామందికి ఈ కంటి మీద రెప్ప పడకుండా ఉండడం కష్టం, చూసారా మీరు, అంటూనే ఉంటాం కదా మనం. అందుకని మనల్ని ఏమంటారు, నిమిషులు. నిమిషులు అంటే రెప్పపాటు కలిగిన వారు. అదే దేవతలకో అనిమిషులు, రెప్పపాటు లేనివాడు, వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారట. అందుకే మీకు దేవతలు కనబడితే వాళ్ళు దేవతలు ఉన్నో కదా తెలిసిపోతుంది, కంటి మీద రెప్పపాటు ఉండదు. మీరు వాళ్ళలా నటించారంటే కాసేపటి కళ్ళు పోతాయి, ఎందుకంటే మనకి భూలోకంలో దుమ్ము ఎక్కువ, దోగర ఎక్కువ, ఇది కళ్ళలో పడుతుంది కాబట్టి కంటి మీద రెప్పపాటు ఇచ్చాడు ఆయన. స్వర్గంలో దుమ్ము ఉండదు, మీరు చూసారా అని అడగచ్చు, గ్యారంటీగా చూశాను నేను. ఎన్ని జన్మల్లో స్వర్గానికి వెళ్ళపోతే ఇక్కడికి వచ్చి మీకు పురాణం చెప్పాను అనుకుంటున్నారు, ఊరికే వచ్చానా. కాబట్టి ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ మనం చూడొచ్చు, చూసిందని చెప్పచ్చు. మీకు ఒక ఇప్పటికి కూడా హిమాలయ పర్వతాల్లో మిమ్మల్ని ఒకసారి ఎప్పుడొకప్పుడు కేదారాన్ని తీసుకెడతాను, నాతో నడుస్తానన్న వాళ్ళని తీసుకెడతాను. ఎందుకంటే నడిచి ఎక్కితే ఆ దారిలో ఒక ముసలాయన ఉంటాడు, ఆయన 10,000 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడని చెబుతారు. ఆయన మనకు చిన్న మూలికి ఇస్తాడండి, ఆయనకి కనుక మన మీద ప్రేమ కలిగితే, ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఎంత మూలికి ఇస్తాడు, ఆ మూలికి నవిలితే మనకి అనేక లోకాలు కనపడతాయి. ఆ మూలిక నమిలితే ఆ హిమాలయ పర్వతాల్లో ఉన్నంతకాలం ఆకలి ఉండదు, దాహం ఉండదు. కాకపోతే ఆయన చాలా గట్టిగా పట్టుకోవాలి. అలాంటి సిద్ధులు హిమాలయ పర్వతాల్లో ఉన్నారు. ఎంతోమంది మహానుభావులు నా పూర్వజన్మ సుకృతం వల్ల లేక భగవంతుడి అనుగ్రహం వల్ల అలా దర్శనమిచ్చారు. ఇప్పటికి కూడా బదరీ కేదారాలలో అపూర్వ సిద్ధ పురుషులు ఉన్నారు. మంచు గడ్డ మీద గోచిగుడ్డతో కూర్చుంటారు కదండి, మీరు చూడండి కావాలంటే కేదారంలో గోచిగుడ్డ పెట్టుకుని చొక్కా లేకుండా కూర్చుంటారు. అదే మనం చొక్కాయా కోట్ వేసుకున్నా చలికి తట్టుకోలేక గజ గజ వణికిపోతాం. అసలు కేదారంలో స్నానం చేయటం ఎలా ఉంటుందో మీరు చూశారు కదా. మా అన్నయ్య గారిని అందులో ముంచిన తర్వాత ముగ్గురం కలిసి చెయ్యొచ్చుకు లాగవలసి వచ్చేది ఒడ్డు మీదకి, అలా ఉండిపోయాడు అంతే బిగుసుకుపోయి. అటువంటి హిమాలయ పర్వతాలు అవి. అక్కడ గోచిగుడ్డ కూడా లేకుండా కూర్చునే, ఏ పేచీ లేకుండా కూర్చునే మహాత్ములు ఉన్నారు. వాళ్ళంతా తపశ్శక్తి, మూలికల యొక్క అనుగ్రహం పొందినవారు, తెలుసున్నటువంటి వాళ్ళు వాళ్ళు. కాబట్టి అనుక్షణము మనం కనుక జాగరూకులమై ఉంటే ఏదైనా చూడగలుగుతాం. ఇంతకు ఎందుకు చెబుతానంటే దేవతలకి రెప్పపాటు ఉండదు, అది మానవులకి రెప్పపాటు ఉంటుంది. ఇప్పుడు ఈవిడికి అమ్మవారిని తలుచుకోగానే అమ్మవారు ఏమంది, ఇందులో రెప్పపాటు ఉన్నవాడు నీ మొగుడు, రెప్పపాటు లేనివాడు దేవతలని సందేశం ఇచ్చింది. వెంటనే ఈవిడ ఆ ముగ్గురికేసి చూసింది. అందులో ఇద్దరు అలా బిగుసుకుపోయిన కళ్ళతో ఉన్నారు. ఒక్క ఆయన మాత్రం అంటున్నాడు, వెంటనే వీళ్ళు చెయ్యొచ్చుకుని హీఈజ్ మై హస్బెండ్ అంది. వీళ్ళకి బ్యాండ్ పడింది, ఈ హజ్ బ్యాండ్ అక్కడ బ్యాండ్ అను. మొత్తం మీద వణుకొచ్చింది వీళ్ళకి, ఆశ్చర్యం కలిగింది. అహో ఏమిటి విచిత్రం, దేవతలమైన మా మాయని కూడా కాదని తన భర్తను ఎలా పట్టుకుంది అంటే అదే అమ్మవారి భక్తి, అమ్మని పట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది అన్నదట ఆవిడ. అప్పుడు వాళ్ళు చాలా సంతోషించి, నీ భక్తి కడుంగడు శ్లాఘనీయం, నీ భర్తని పొందావు, ఇక మేము నిన్ను దీవిస్తున్నాం, సుఖంగా ఉండు అనగానే అప్పుడు ఈయనన్నాడు, ఏమండోయ్ అలా వెళ్ళిపోతే ఎలాగా, మీరు మాకు మహోపకారం చేశారు, ముసలాన్ని కళ్ళు పోయి ఉన్న నాకు మంచి యవ్వనమిచ్చారు, నా భార్యగా రెండేళ్లుగా నన్ను సేవించింది, ఆవిడకి ఇప్పుడు 18 ఏళ్ళు, నాకు 21 ఏళ్ళు వచ్చేలా చేశారు, మేమిద్దరం హాయిగా ఐకమత్యంతో బతుకుతాం, ఇంత ఉపకారం చేసిన మీకు నేను ఏదో ఒక ఉపకారం చేయాలి కదా, ఉపకారికి ఎప్పుడు ఉపకారం చెయ్యాలి, మీకేదన్నా కోరిక ఉంటే కోరుకోండి, ఆ కోరిక తీరుస్తానన్నాడు. అనగాని వాళ్ళు నవ్వి, ఏమయ్యా పోయిన నీ కళ్ళు తెప్పించుకోలేకపోయావా, ముసలాడిగా ఉన్నవాడు ముక్కుతూ మూలున్నావా, అటువంటి నువ్వు మాకేం చేస్తావు, అక్కర్లేదన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన పక్కపక్కనవి, నా మహిమ మీకు తెలియదు, నేను ఇంతకాలం ముసలాడి కింద నటించాను, కళ్ళు పోగొట్టుకున్నట్టుగా నటించాను, ఎందుకంటే నా తపశ్శక్తి నా స్వార్థమునకు వాడకూడదు అనే ఉద్దేశ్యంతో ఇప్పుడు మీరు నాకు ఉపకారం చేశారు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చెయ్యాలి అని మా శాస్త్రం. నా కోసం అయితే నా తపశ్శక్తి వాడను, మీకోసం వాడతాను, కాబట్టి మీకు ఏదన్నా కోరుకుండగానే వాళ్ళు బాగా ఆలోచించి ఈ నిజంగా గొప్పవాడు అవునో కదో తేల్చేద్దాం అనుకుని, మాకు చిన్న కోరిక ఉన్నది, చాలా కాలం క్రితం ఇంద్ర భగవానుడు మమ్మల్ని యజ్ఞంలో అవమానపరిచాడు, యజ్ఞంలో యజ్ఞం పూర్తయ్యాక సోమరసం అని ఒక రసం తాగిస్తారు, ఆ రసం తాగడానికి మేము అర్హులం కామని మేము అందరికీ వైద్యం చేస్తాం కనుక వైద్యులు సోమరసం తాగకూడదని అర్థమైన వాళ్ళ చెయ్యి పట్టుకుంటామని ఇంద్రుడు మమ్మల్ని వెలేశాడు. అందువల్ల యజ్ఞంలో అందరికీ ఇచ్చిన రసం తీర్థం మాకు ఇవ్వడంలా, సోమతీర్థం, నీకు ధైర్యం ఉంటే శక్తి ఉంటే మా చేత సోమతీర్థం పానం చేయించు అనగానే అదంత పని అన్నాడు ఆయన. ఆ తర్వాత తన మామగారిని పిలిపించాడు శర్యాతిని, ఆయన చేత ఒక యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞంలో దేవతలని పిలిపించాడు, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమానగాని. ఇంద్రుడు వచ్చి అక్కడ కూర్చునేవాడు పూర్వం, ఇప్పుడంటే మనం యజ్ఞం చేసి ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడు కనబడడం లేదు, కానీ పూర్వం ఇంద్రుడంటే ఇంద్రుడు వచ్చి అక్కడ కూర్చోవలసిందే. అలా కూర్చున్నాక ఆఖరిని అశ్విని దేవతల్ని ఇంద్రుడి పక్కన కూర్చోబెట్టాడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి వీళ్ళిద్దరూ దేవతలతో పక్కన కూర్చుని సోమతీర్థం తాగకూడదు అని నేను శాసనం చేశాను, కాబట్టి వీళ్ళని మా పక్కన కూర్చోనివ్వకండి, వీళ్ళని మెడబట్టు గెంటేయండి, మాతో సోమరసం వీరు తాగేలా చెయ్యకండి అనగానే చమనుడు నవ్వి, అందరికీ ఎంతో ఉపకారం చేసే దేవతల వైద్యులు వీళ్ళు, అటువంటి ఉత్తములకి సోమతీర్థం ఇవ్వకపోతే అన్యాయం, వాళ్ళకి సోమతీర్థం ఇస్తాను నేనన్నాడు. అలా ఇస్తే వజ్రాయుధంతో నిన్ను చంపేస్తాను అన్నాడు ఇంద్రుడు, నీకు శక్తి ఉంటే చంపుకో అని సోమతీర్థం ముందుగా అశ్విని దేవతలకు ఇచ్చాడు చవనుడు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చి వజ్రాయుధంతో ఒక్క దెబ్బ కొడతానని వజ్రం ఎత్తాట, ఎత్తగానే చవనుడు హుం ఫట్ స్తంభయ అన్నాడు. అనగానే వాడి చెయ్యి ఇలా బిగుసుకుపోయింది. ఇంద్రుడి చెయ్యి వజ్రంతో సహితంగా అలా బిగుసుకుపోయి కదలకుండా ఉండిపోయట. ఆ తర్వాత చవనుడు, ఇంద్ర నా మీదే వజ్రాయుధం ఎత్తుతావా, ఇక కాసుకో అని యజ్ఞగుండంలో నుంచి ఒక భయంకర రాక్షసుడిని సృష్టించాడు. ఒరే రాక్షస, ఇంద్రుడిని మింగేయి అన్నాడు. ఆ రాక్షసుడు నోరు తెరిచి ఇంద్రుడిని మింగడానికి వస్తుంటే ఇంద్రుడికి కంగారు వచ్చి, ఎప్పుడైనా కష్టంలో రక్షించేవాడు గురువుగారు ఒక్కడే, అందుకని గురుదేవ రక్షించండి అనగానే బృహస్పతి పరుగు పరుగును వచ్చి ఆ రాక్షసుడిని ఆపి, ఇంద్ర నీకు బుద్ధి ఉందా లేదా, అవతల వాడు ఎవరనుకుంటున్నావు, శ్రీవత్స గోత్రుడు విష్ణుమూర్తి మనవడు చవన మహర్షి, ఆయన తలుచుకుంటే స్వర్గాన్ని భస్మం చేస్తాడు, ఇంకో ఇంద్రుణ్ణి సృష్టిస్తాడు, ఆయన మహిమ నాకు తెలుసు, ఎంతకాలం ఏమి ఎరగనట్టుగా ముసలాళ్లా నటించాడు, ఆయన తలుచుకుంటే దేవతలు దిగొస్తారు, కాబట్టి ఆయనతో నువ్వు ఒప్పందం చేసుకో, సంధి చేసుకో, ఆయన మీదకి ఎత్తిన వజ్రాయుధాన్ని ఉపసంహరించు అనగాని ఇంద్రుడు పశ్చాత్తాపంతో, చవన మహర్షి మీ శక్తి తెలియక మీ మీద వజ్రం ఎత్తాను, ఈ వజ్రం ఇంకెప్పుడు మీ మీద ప్రయోగించను, దయతో ఈ రాక్షసుణ్ణి నన్ను మింగకుండా చూడండి అనగానే, అయితే రేపటి నుంచి ఈ అశ్విని దేవతలకి నీతో పాటు పక్కన కూర్చుని సోమరసం తాగేందుకు అర్హత ఇస్తామంటే ఇస్తానన్నట్ట. అప్పుడు ఇంద్రుడిని మళ్లీ విడుదల చేసి ఇంద్రుడితో పాటు పక్కన కూర్చోబెట్టి సోమరసం ఇప్పించి, అప్పుడు అశ్విని దేవతలు ఇంకేమన్నా కోరిన కోరికలు ఉన్నాయా అంటే, మహానుభావ ఇంకేం కోరికలు కావాలయ్యా బాబు, ఇంద్రుడి పక్కన ఇంద్రుడిని కూడా స్తంభింపజేసి సోమరసం తాగి